జగదంబ మహిషాసుర వర్ధనం చేసి మహిషాసురుణ్ణి సంహరించి దేవతల్ని రక్షించిన తర్వాత దేవతలంతా భక్తితో అమ్మని స్తోత్రం చేశారు. అందరూ అమ్మని పాపాత్ములకి అలక్ష్మిగా, పుణ్యాత్ములకి మహాలక్ష్మిగా, బుద్ధిమంతులకి జ్ఞానప్రదాత్రిగా అనుగ్రహించే తల్లివి నీవు, అటువంటి నీకు నమస్కారం. యా ముక్తిహేతురవిచింత్య మహావ్రతాత్వం. కొంతమంది ఇక మాకు ఈ జన్మ సంబంధమైన బాధలు వద్దు, సంసారంలో ఉన్న బంధములు వద్దు అని ప్రగాఢమైన కోరిక ఉంటుంది. ముక్తి అంటే విడిచిపెట్టడం కాదు, శరీరం విడిచిపెట్టడం కాదు, శరీరం ఉన్న సంసార సంబంధమైన వాసనలను విడిచిపెట్టడాన్ని ముక్తి అంటారు. ఈ మధ్యన ఎక్కువ మందిలో ఒక దురభిప్రాయం ఏమిటంటే ముక్తి అంటే చచ్చిపోవడం అనేటి వాళ్ళ ఉద్దేశం. బాబాయ్, మోక్షం అనే పదం వద్దండి, మోక్షం అంటే కపాల మోక్షం అనుకుంటున్నాం అనుకుంటున్నారు. కపాల మోక్షం అయినంత మాత్రం చేత మోక్షం రాదు. మోక్షం అంటే ఏమిటి? ఈ భూమి మీద ఉంటాడు, సంసారంలో ఉంటాడు, దేంతో సంబంధం లేకుండా ఉంటాడు. సుఖదుఃఖాలు అంటావు. కృష్ణుడు ఎన్నిసార్లు అవతారాలు ఎత్తాడు? ఒకసారా రెండుసార్లు, అనేకమైన అవతారాలు ఎత్తాడు పరమాత్మ. ఇన్ని అవతారములు ఎత్తినా ఆయనకి ఎవరితోటి బంధం లేదు. అర్జునుడితో బహూని మే వ్యతీత అని అన్నాడు. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, నీకు గుర్తు లేదు, నాకు గుర్తుంది. ఎందుకంటే నీకెందుకు గుర్తుకు లేదు? నీకు ఆ సంసారంలో ఉన్న సుఖదుఖాలు అంటుతున్నాయి, వాసనలు అంటుతున్నాయి, దాంట్లో నువ్వు ఇమిడిపోతున్నావు, మునిగిపోతున్నావు. అలా మునిగిపోయిన వాడికి వాసన వస్తుంది, లేని వాడికి ఏమీ సంబంధం లేకుండా ఉంటుంది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే, బాగా మసాలాలు చెత్తా చెదారం వేసినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని తిన్నాక చెయ్యి కడుక్కోకుండా ఉంటే ఎప్పటికీ ఆ చెయ్యి అలా వాసనతో ఉంటుంది. కడుక్కోవడం కూడా మొదలుపెట్టినా ఆ వాసన అంత తేలిగ్గా పోదు. మీరు ఆవకాయ తింటేనే ఈ ఆవకాయ వాసన కడుక్కున్న తర్వాత కూడా మళ్ళీ పూర్వం స్కూల్లోకి వెళ్ళి, ఇదిగో నేను ఆవకాయ అన్నం తిన్నాను అని ఆ చెయ్యి పక్కవాడి మూతి దగ్గర ఎట్టివారు. నేను ఇవాళ ఉల్లిపాయ ఆవకాయ తిన్నా, వెల్లుల్లిపాయ ఆవకాయ తిన్నాను, ఏదో బల్లుల్లిపాయ ఆవకాయ తిన్నా అని చెయ్యి ఎట్టుకెళ్ళి ఆ ముక్కు దగ్గర పెడితే వాడు ఆ చెయ్యి వాసన చూసి, ఓ సందేహం లేదు, నువ్వు ఆవకాయ తిన్నావు, లేకపోతే ఉల్లిపాయ పులుసు తిన్నావు, లేకపోతే పలానా కూర తిన్నావు అని చెప్పేవాడు. మనం అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కున్నప్పటికీ చేతికి ఇంకా కొంత ఆహార వాసన ఉన్నది. అసలు కడుక్కోకపోతే ఎలా ఉంటుందో ఇంక ఆలోచించండి. తమోగుణ ప్రధానుడైన మూర్ఖులు ఉంటారే, ఎప్పుడూ బండబోతులు తిట్టుకుంటూ ఇతరుల నాశనం కోరుకునేవాళ్ళు అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా ఎంగిలి చేత్తో తిరిగేటటువంటి వాళ్ళు, వీళ్ళ చెయ్యి ఎప్పుడూ అలా వాసన వస్తూనే ఉంటుంది. ఇంకా రజోగుణ ప్రధానులు ఊరికే చెయ్యి కడుగుతారు, ఇంకా జిడ్డు ఈ కొంత కంపు వదలదన్నమాట. నెయ్యి పట్టుకున్న తర్వాత ఎంత నీళ్లతో కడిగినా నేతి యొక్క జిడ్డు చేతికున్నట్టుగా రజోగుణ ప్రధానులు సంసారంలో ఉంటారు. ఈ సంసారాన్ని వదిలించుకుందామన్నా వాసన పూర్తిగా వదలదు. ఇంకా సత్వగుణ ప్రధానులు ఉంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? భోజనానంతరం మంచి సుగంధ ద్రవ్యాలతోటి చెయ్యి కడుక్కునేటటువంటి ఉత్తములు లాంటి వాళ్ళట. సుగంధ ద్రవ్యాలతో చెయ్యి కడుక్కుంటే ఏమవుతుందన్నమాట? దుర్వాసన పోతుంది. కానీ వచ్చే ఇబ్బంది ఏంటంటే సువాసన ఉంటుంది. సత్వగుణ ప్రధానులు సంసారంలో ఉన్న వాసన వదులుతారు, కానీ పుణ్యం కూడా పట్టుకుంటుంది వాళ్ళని. పుణ్యవాసన పట్టుకుంటుంది. పుణ్యవాసన అంటే గంధం అన్నమాట. కానీ నాలుగో తరగతి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు వీళ్ళు. మొదటివాడు తమోగుణ ప్రధానుడు, అసలు చెయ్యే కడుక్కొని వాడు అన్నం తిన్న తర్వాత. రజోగుణ ప్రధానుడు, చెయ్యి పైపైన కడుక్కున్నవాడు. సత్వగుణ ప్రధానుడు, చెయ్యి సుగంధ ద్రవ్యములతో కడుక్కున్నవాడు. ఈ మూడింటిలో ఏదున్న పునర్జన్మ వస్తుంది. తమోగుణ ప్రధానుడు ఎలాగో చెయ్యి కడుక్కొని దౌర్భాగ్యుడు గనక క్రిమికీటకాదుల జన్మెత్తుతాడు, నీచాతి నీచమైన జన్మెత్తుతాడు. రజోగుణ ప్రధానుడు, వీడిలో రాజసం ఉంది కనుక, నేను చేస్తున్నాననే అహంకారం ఉంది, ఇంకా కొంచెం వాసన రూపంలో మిగిలింది కనుక వీడికి జన్మ వస్తుంది, సంపదలుంటాయి. ఈ సంపదల్లో కొంత భాగం సద్వినియోగం, కొంత భాగం దుర్వినియోగం చేస్తూ కీర్తి వస్తే పొంగిపోతూ, ఎవడన్నా తిడితే బాధపడుతూ ఉంటాడు. సత్వగుణ ప్రధానుడు వీటికి అతీతంగా ఉంటాడు. వీడికి ఎక్కువ పుణ్యం ఉంటుంది, సుఖాలు ఉంటాయి, కీర్తి ఉంటుంది. సంసారం మీద వాసన మాత్రం పూర్తిగా పోదు, సంసారం వదలాలనిపించదు. ఎందుకని? సంసారంలో ఉన్న సుఖములను, ఈ సంసారంలో ఉన్న కీర్తిని రుచూచాడు. ఈ కీర్తి పదవి ఉన్నవాడికి అంత తేలిక ఇది పోవాలంటే వాడి మనస్సు అంగీకరించదట. కాబట్టి వీడు ఉన్నంతలో ఉత్తమం అనుకోండి. ఇంక వీళ్ళందరినీ దాటిన వాడున్నాడే, వాడిని వేదాంత పరిభాషలో చతుర్థుడు అంటాం, ఇంకా ఉత్తమ భాషలో అనుత్తముడు అంటాం. వీడికి అసలు సప్తము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. వీడు ముక్తిని గురించి ఆలోచించేవాడు, మోక్షార్థి. ఇటువంటి వాడు ఏం చేస్తారన్నమాట, సుగంధపు వాసన ఉండదు, దుర్వాసన ఉండదు, కొంచెం వాసన ఉండదు, అసలు ఏ వాసన లేకుండా చెయ్యి పూర్తిగా కడుక్కుంటాడు వీడు. ఇప్పుడు చేతికి ఇటు దౌర్భాగ్య వాసన లేదట, ఈ ఆవకాయ వాసన లాంటివి ఉండదట, అలాగని సుగంధ ద్రవ్యాలతో కడుక్కోవడం వల్ల వచ్చే పుణ్యవాసన ఉండదట. ఏ వాసన లేకుండా నిర్వికారంగా ఉంటాడు, జనక మహారాజులో ఉంటాడు, సుకుడిలో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తనివ్వండి, ఆ జన్మ వాళ్ళు స్వేచ్ఛగా ఎత్తుతారు. స్వేచ్ఛగా జన్మెత్తే వాడికి లాభం ఏమిటి, ఏ బాధ ఉండదు వాడికి. నీవు కావాలని ఒక రూపం ధరించినప్పుడు ఆ రూపం కావాలంటే విడిచిపెట్టలేవా, నాటకంలో పాత్ర వేసేవాడు ఇవాళ శకుని వేసాడు, రేపు పొద్దున వాడే రాముడు వేయచ్చు, ఓ రోజు బృహస్పతి వేయచ్చు. వాడికి ఇష్టం లేకపోతే ఈ పూటనే వేషం వేయను అని గడ్డాలు గిడ్డాలు తీసి పక్కన పారేసి హాయిగా తిరగచ్చు బయటికి. పరమాత్ముడు అలా వేషములు ధరించేటటువంటి వాట, ఓ నాటకంలో పాత్రలు ధరించినట్టుగా తన ఇష్టం వచ్చినప్పుడు ఒక అవతారం ధరించి దాన్ని విడిచిపెడతాడు. ఆ స్థితి మానవుడికి కూడా వస్తే వీడు ముక్తి పొందినవాడు అవుతాడు. పరమాత్మ ముక్తి పొందడం కాదు, ఆయన స్వయంగా విముక్తుడు. మనం స్వయంగా విముక్తులం కాదు, భగవంతుడిని ఉపాసించి ఆయన అనుగ్రహంతో ఈ భయంకరమైనటువంటి జన్మ దుఃఖాదులలో నుంచి విముక్తి పొందగలుగుతున్నాం. మనం కూడా స్వేచ్ఛగా జన్మెత్తగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. నారదుడు ఉన్నాడండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాడా లేదా? ఆయన వైకుంఠానికి వెడుతున్నాడు, కైలాసానికి వెడుతున్నాడు. అక్కడికి వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, భయంకరుడైన నీచాతినీచులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దగ్గర కూడా వెళ్ళగలుగుతున్నాడు. ఇప్పుడు చక్కగా హాయిగా పరమ పవిత్రమైనటువంటి ఆ ఒప్పల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, పాత బస్తీకి వెళితే గొప్ప. అక్కడికి వెళ్ళగలడు, ఇక్కడికి వెళ్ళగలడు, ఆయన ఎలా వెళ్ళగలుగుతున్నాడు, స్వేచ్ఛగా వస్తున్నాడు కనుక. ఆయనకి ఏమి రాగద్వేషాలు లేవు కనుక ఆయన మొత్తం ఈ సంసార బంధాలకు అతీతంగా ఉంటున్నాడు. అటువంటి వాడిని జన్మ విముక్తుడు అని పిలువబడతాడు. ఆ వ్యక్తి ఎక్కడికైనా వెడతాడు. సుఖుడు కూడా అంతే, కొంతమంది కావాలనుకున్నప్పుడు రూపం ధరించి ఇక్కడికి వచ్చి వద్దనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళని ఏమి అడ్డవట, ఈ గోడలు గొంతులు తలుపులు ఇవి అడ్డవు, ఎక్కడికి కావాలంటే వెళ్ళగలుగుతారు. మళ్ళీ తిరిగి తాము ఉన్న చోటికి ప్రయాణమై వెళ్ళగలుగుతారు. అటువంటి ముక్తి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు నీ పాదములనే ఆశ్రయిస్తారు. అమ్మ పాదములను శ్రద్ధతో ఆశ్రయించు వారికి సందేహం లేకుండా స్వేచ్ఛ లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, వాడు ఏమనుకుంటే చేయగలుగుతాడు. అటువంటి వాడికి దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అటువంటి నీకు నమస్కారం. ముక్తి కావాలని కోరుకునేవాడికి ముందేం కావాలి, దోషములు తొలగాలి. మోక్షార్థిభిర్మునిభిరస్త సమస్త దోషై, మోక్షం కావాలనుకునే మునులలో ఉన్న సమస్త దోషములు నీ వల్ల తొలగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇప్పుడు అస్త సమస్త దోషులు, అస్తము నశింపబడిన సమస్త దోషములు కలవారు. అంటే ఒక్కసారి నాకు ముక్తి కావాలి అని వినయముతో అమ్మ పాదం పట్టుకున్న వాడికి మాట వరస కూడా ఇంకా ఏ దోషం ఉండదు. చీటికి మటికి మీకు దోషం ఉందనుకోకండి, అలా కాకుండా నేను అమ్మని పట్టుకున్నాను, నాలో పాపం లేదు, నాలో పుణ్యం ఉంది, అహం బ్రహ్మాస్మి అనుకోండి, నేను పరబ్రహ్మను అనుకోండి, రోజు ఎందుకు దుఃఖం పొందడం అని మనకి 9వ శ్లోకం ద్వారా 4వ అధ్యాయంలో దుర్గా సప్తశతిలో అమ్మని స్తోత్రం చేసిన దేవతలు సందేశం అందించారు. ఇది అమ్మని స్తుతించడం కాదు, మనకి తెలియకుండానే సందేశం ఇవ్వడం. భక్తితో అమ్మని నేను ధ్యానిస్తున్నాను, అప్పుడు నాలో దోషము లేదు, నాలో ఉన్న సమస్త దోషములు అస్తమించాయి, నేను ఇప్పుడు పుణ్యాత్ముడిని అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మీరు దుఃఖం పెట్టుకుంటే ఏది పాపాత్ముడని, చివరి రోజుల్లో నేను పాపాత్ముడని ఓహొస్తే తెలియకుండా పాపాత్ముడు అవుతాడట. అందుకని వేదాంతం ఏం చెబుతున్నది, మళ్ళీ మనకి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయన్నమాట, యాంతే మతిహి సాగతిహి, అంతే అంత్యకాలమునందు యా మతిహి, ఏది నీ బుర్రలో ఉన్నదో అదే గతి, సాగతిహి అదే గతి. రోజు మీరు పుణ్యాత్ముణ్ణి, నేను పుణ్యాత్ముణ్ణి, అమ్మభక్తుణ్ణి 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 అనుకుంటే చివరి రోజుల్లో పోయే ముందు నేను అమ్మభక్తుండి అనే మాటే గుర్తుకొస్తుంది. అప్పుడు నువ్వు అమ్మభక్తుడివై మణిద్వీపానికి పోతావు. రోజు నేను పాపిని 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 అని పాడావా, నువ్వు పాపి అవుతావు, నరకానికి పోతావు. ఇప్పుడు ఏది కావాలి ఒకసారి ఆలోచించండి. అందుకని మన వాళ్ళు అపూర్వమైనటువంటి ఒక భావన పెట్టారు, ఎన్నో రకాల ముక్తి మార్గాలు అందించారు. అసలు ఉపనిషత్తులు అంటేనే అంత గొప్పవండి అవి. అందులో ఒక్కొక్క మాట ఒక ఆణిముత్యం, దాని భాష్యం చెప్పడానికి మన జన్మలు సరిపోవు అన్నమాట. అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ, నేను పరబ్రహ్మని, ఈ మొత్తం అంతా పరబ్రహ్మమే, కాబట్టి నీవు బ్రహ్మస్వరూపుడివే, ఎదురుగుండా ఉన్నవాళ్ళు పరబ్రహ్మస్వరూపులే. ఈ నేను పరబ్రహ్మని జ్ఞానిని అని నీవు గుర్తించలేకపోతున్నావు. గుర్తించలేకపోవటం వల్ల పాపి అవుతున్నావు. ఒక్కసారి గుర్తించు, నీలో ఉన్న అజ్ఞానం అనే తెర అలా తొలగించు. భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఓ తెర అడ్డం పెడతారు. లోపల నైవేద్యం పెట్టాక మళ్ళీ ఏం చేస్తారు, తెర బర్రును లాగుతారు పక్కకి. లాగగానే తెర తీయగానే లోపల దేవుడు మనకి దర్శనమిస్తున్నాడు. మనలో కూడా అజ్ఞానం అనే ఒక తెర అడ్డంగా ఉన్నది. ఈ అజ్ఞానం అనే తెర వల్ల మన హృదయములో ఉన్న పరమాత్మ మనకి దర్శనమివ్వడం లేదు. దాన్ని మనం బయటికి తీయాలి. తీయాలంటే ఈ చరాచర జగత్తులో పరబ్రహ్మ తప్ప మరొకటి లేదనే భావన రావాలి. అందుకే కబీర్దాసు ఘుంఘటకా పట కోల్లురే తోకో రామమిలాయ్ ఘట ఘటమే వహ సాయి రమత కటుక వచనమత బోల్లురే అన్నాడు ఆయన. నాయనా, నీలో అజ్ఞానం అని ఒక తెర ఉన్నది. ఈ తెర అడ్డంగా ఉండి నిన్ను నీ దేవుణ్ణి చూడకుండా కాపాడుతోంది. నీ దేవుడికి నీకు మధ్యలో అజ్ఞానం అని ఒక తెర ఉన్నది. నీకు కళ్ళున్నాయి, ఎదురుగుండా దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని నీ కళ్ళు చూడలేకపోతున్నాయి. కారణం నీ కళ్ళకి ఒక తెర, అజ్ఞానం అనే పొర అడ్డంగా ఉంది. ఈ ఆవరణ తొలగించుకో, అప్పుడు నీకు ప్రతి ప్రాణిలో పరమాత్మ కనపడతాడు. అప్పుడు ఏ ప్రాణిని నువ్వు ద్వేషించవు. వాడికి బుద్ధి చెప్పడానికి చెబుతావు తప్ప మంచి మాటలు, వ్యక్తిగత ద్వేషం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. మహాత్ములకి రాగద్వేషాలు ఎందుకుంటాయి? రాముడికి రావణాసుడి మీద కూడా ద్వేషం లేదు. రావణుడు చేసిన తప్పు మీద ఆయన ఆగ్రహించాడు, ఆ తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకోలేదు, దాంతో పోయాడు. అలాంటి వాడిని ఉపేక్షిస్తే ప్రమాదం కాబట్టి చంపవలసి వచ్చింది. కానీ వ్యక్తిగతంగా రాముడికి ఎవరి మీద ద్వేషం లేదు కాబట్టి రామాయణంలో ఏమన్నాడు రావణాసుడు చావగానే, మరణాంతాని వైరాణి, వైరములు మరణంతో పోతాయి. వాడు చచ్చిపోయాడు, ఇంక వాడితో వైరం లేదు. వాడిని తగలబెట్టి హాయిగా వాడికి చెయ్యవలసిన కర్మలు చెయ్యి అన్నాడు. ఎవడైనా చచ్చిపోయిన శత్రువుని అలా గౌరవిస్తున్నాడా? మీరు ధర్మరాజును చూడండి, పరమ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి దహన సంస్కారాలు చేయించాడు, తిలోదకాలు ఇప్పించాడు. వాడి పేరు మీద వాడు ఉత్తమ గతులు పొందడానికి దానములు చేశాడు ఆయన, తెలుసా? చచ్చిపోయినా సరే వాడికి. రావణాసుడికి విభీషణుడి ద్వారా కర్మలు చేయించాడు రాముడు. వాళ్ళు దేవుళ్ళు, అందువల్ల వీళ్ళు దేవుళ్ళు కాడు, వీళ్ళు పరమ క్రూరులు, రాక్షసులు అన్నమాట. ఏది చచ్చిన తర్వాత కూడా ద్వేషం పెట్టుకుంటే. అందువల్ల ఇక్కడ సాధ్యమైనంత వరకు మనం ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్మను చూడాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అటువంటి విద్య జ్ఞానమును మాకు ప్రసాదించే భగవతి నీకు మేము నమస్కరిస్తున్నాం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయకారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త సదా ఆర్ద్రచిత్త. అమ్మవారంటే సదా ఎల్లవేళలా ఆర్ద్రచిత్త, కరిగిపోయే హృదయం కలిగింది. ద్రవము అంటే కరిగిపోయినది. ఓ మంచు మొక్క పట్టుకురండి, ఇంత వేడి తగిలించండి, అది కరిగిపోయి నీరైపోతుంది. అమ్మవారు మనం దగ్గరికి వెళ్ళి, అమ్మా మాకు ఈ కష్టం ఉందని చెప్పగానే మనల్ని చూచి, అయ్యో నాయనా నీకు ఈ కష్టం ఉందా అని కరిగిపోతుందిట. ఆవిడ హృదయం కరిగిపోతుందిట, ఆవిడ హృదయం వెన్నపోస. ఇంకా మంచు కూడా కొంచెం ఎక్కువ వేడి తగిలితే కానీ కరగదు. నవనీతం అలా కాదు, అప్పుడే తీసిన వెన్నపూసకి పెసరు వేడి తగిలితే టక్కన కరిగిపోతుంది. అమ్మ హృదయం నవ్య నవనీతం. ఏ భక్తుడైనా అక్కడికి వచ్చి అమ్మా నాకు ఈ కష్టం ఉందని వరపెడితే ఆ కష్టం విని ఆ కష్టమనే వేడికి ఆవిడ హృదయం అనే నవనీతం వెంటనే కరిగిపోతుందిట. మనం చెప్పుకునే కష్టాలు ఉన్నాయే, ఈ కష్టములు వేడిగా ఉంటాయి. అందుకే మన కష్టములకు తాపములు అని పేరు. తాపము అంటే వేడి. మన దగ్గర మూడు తాపాలు ఉన్నాయి, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ మూడింటిని తాపత్రయము అన్నారు. మూడు రకాల ఉష్ణములు, వేడులు ఉన్నాయట మన దగ్గర. ఈ రకములైన కష్టములనే వేడి అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మవారి హృదయం కరిగిపోతుంది. పాపవాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఒకడికేమో భూలోక సంబంధమైన కష్టాలు, ఒకడికేమో దేవతల సంబంధమైనటువంటి కష్టాలు, మరొకడికేమో ఆత్మ సంబంధమైన కష్టాలు. ఆది ఆత్మకము, ఆధ్యాత్మికము అంటే ఆత్మ సంబంధమైన కష్టాలు. ఆది భౌతికం, ఈ పంచభూతాల వల్ల, భూమి మీద ఉన్నవాడికి పంచభూతాల వల్ల కొన్ని కష్టాలు వస్తాయి. భూమి ఉంది, వ్యవసాయం చేస్తున్నాడు, హఠాత్తుగా భూమి కుంగిపోవచ్చు, లేదా భూమిలో సారం ఉండకపోవచ్చు. ఇవన్నీ మరేమిటి, భూమికి సంబంధించిన కష్టాలే. ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు, తీరా ఆ ఇల్లు కట్టుకుందామని పిల్లర్లు వేస్తే పిల్లర్లు కుంగిపోయాయి. ఇప్పుడు భూమి వల్ల వచ్చిన కష్టమేనా కదా. ఇలా భౌతికమైన పంచభూతముల వల్ల వచ్చే కష్టములన్నీ ఆది భౌతికాలు. ఒక్కోసారి దేవతలు కూడా మనల్ని శపించవచ్చు, అది దేవతలు ఇచ్చే కష్టాలు. అన్నీ బాగుంటాయి, ఆత్మ కష్టాలు లేవు, పంచభూతాల కష్టాలు లేవు, హఠాత్తుగా దైవానుగ్రహం లేదు, ఎప్పుడు ఏ వైపు నుంచి ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. అప్పుడు ఆ దేవతలు ఇచ్చేటటువంటి కష్టములు ఆదిదైవికములని పిలువబడతాయి. ఈ కష్టములన్నీ కూడా చాలా వేడిని కలిగిస్తాయి మానవుడికి, బాధ కలిగిస్తాయి. బాధ అంటే వేడి అన్నమాట. మీరు ఏడవండి, అప్పుడు మీ శరీరం ఎంత వేడెక్కిపోతుందో. తిండి మానేయండి, మీ శరీరంలో ఒక రకమైన తాపం పుడుతుంది, వేడి పుడుతుంది. చిన్న చితక కష్టం వచ్చిందంటే ఈ మనిషికి వచ్చే బాధం అంతా ఇంత కదా, అందులో కోపం వచ్చిందా, ఇక శరీరం చెప్పలేనంత వేడెక్కిపోతుంది. ఈ వేడి అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మవారి హృదయం వెన్నపోస కనుక టక్కన కరిగిపోతుంది. ఇప్పుడు కరిగిపోయి రేపొద్దున గట్టెక్కేది కదా ఆవిడ. సదా ఎల్లవేళల ఆర్ద్ర చెత్త, నీ హృదయం కరిగే ఉంటుంది. మానవుల కష్టాలు వినగానే ఎల్లప్పుడూ కరిగిపోతూ ఉంటావు నువ్వు. ఎందుకు కరిగిపోతావు? సర్వోపకార కరణాయ, అందరికీ అన్ని వేళలా ఉపకారం చేయడానికి నీ మనస్సు కరిగిపోతుంది. ఊరికే విని అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి అని పారిపోతే ఉపయోగం ఉందండి? అలాగా అయ్యో పాపం అంతేనమ్మా, మానవుడు అన్నాక కష్టాలు వస్తాయి, మీ కష్టాలు వింటే జాలి వస్తుందండి అని ఇలా రెండు నీళ్లు గార్చి ఎందుకైనా మంచిది పారిపోదాం, మళ్ళీ లేకపోతే 100 రూపాయలు అడుగుతాడేమో అనేవాడు చాలామంది ఉన్నారు. వాళ్ళ హృదయం కరిగితే ఉపయోగం ఏంటి, కరగకపోతే ఉపయోగం ఏంటి? ఇవన్నీ నాటకాలు. ఎక్కువ మంది భూలోకంలో మానవులు కష్టాలు విన్నంతసేపు అయ్యయ్యో అన్నిటికీ దేవుడే ఉన్నాడు, వీడు మాత్రం లేడు. అన్నిటికీ దేవుడే ఉన్నాడమ్మా నీకు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే అని వెళ్ళిపోతారట. అమ్మ అలా అందం, సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త, ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చెయ్యడం కోసం ఆవిడ మనస్సు కరిగిపోతుందట. మనం కష్టం చెప్పాం, చెప్పగానే ఆవిడ మనస్సు కరిగింది, కరగ్గానే ఏం చేస్తుందనమాట, వీడికి ఏం కావాలో విని కావలసిన సహాయం అందిస్తుంది. అందిస్తే అమ్మ అంటాం, అందించకపోతే బొమ్మ అంటాం. ఆలోచించండి ఒకసారి, ఇప్పుడు ఆవిడ అమ్మ ఎప్పుడూ ఇస్తుంది, కాకపోతే మనం చెప్పుకున్న కష్టంలో నిజాయితీ ఉండాలి. అక్కడికి ఎదురుకుండా వెళ్ళిపోయి వరుసగా 100 కోరికలు అన్నమాట. అమెరికాలో మాత్రమే మా అమ్మాయి స్థిరపడాలి, అల్లుడు కూడా అమెరికాలోనే ఉండాలి, వీసా పెర్మనెంట్గా అయిపోవాలి, తర్వాత సిటిజన్షిప్ వచ్చేయాలి, ఇంకెవరికి రాకూడదు, ముందు మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి, మా అబ్బాయితో పాటు కోడలికి, అమ్మాయితో పాటు అల్లుడికి, పక్క వాళ్ళందరికీ వీసా రిజెక్ట్ అవ్వాలి, నాకే రావాలి, ఇలా కోరుకుంటే ఏమవుతుందనమాట. ఇందులో జెన్యున్ కేసు కదా, అది నిజాయితీ లేదు, నీ స్వార్థం తప్ప. జగన్మాత రక్షించు అంటే మనకి ఏది కావాలో తీస్తుందండి ఆవిడ. మన కష్టాలు ఆవిడికి తెలియవు, ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి నిజంగా కష్టం ఉన్నదా లేక ఓ ఎన్నున్నా ఇంకా కోరుతున్నాడా అనుకుంటుంది ఆవిడ. ఎన్ని ఉన్నా ఇంకా స్వార్థముతో కోరుకుంటే ఈ పిటిషన్లు పక్కన పెడుతుంది. డాక్టర్లు కూడా ఏం చేస్తారు తెలుసా, ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, ముందు వాళ్ళని తీసుకుపోతారు, వాడు చచ్చిపోయేటట్టున్నాడు, యాక్సిడెంట్ కేసో లేదా ఒక అమ్మాయికి డెలివరీకి వచ్చింది, పురుడు వచ్చేస్తుంది, అలా పురుడు వస్తున్న సమయంలో ఇక్కడ మీరండి పురిటి వాళ్ళని పక్కన పెట్టండి, నిరుడు వచ్చిన వాళ్ళని పట్టుకుంటానండి అంటే కుదరదు, నిరుటి వాళ్ళని పక్కనట్టు, పురిటి వాళ్ళని ముందు లోపలికి తీసుకెళ్ళి. పద్మాకర్ గారితో ఎప్పుడైనా కబుర్లు చెప్పచ్చు, నేను ఏదో సరదాగా పుట్టి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు బాగున్నారంటే నాతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పి ఆయన హఠాత్తుగా ఎవరికైనా కష్టం వస్తే, ఒక అమ్మాయి పురిటికి వస్తే లేక ఎవడో ప్రమాదంలో ఇరుక్కుపోయి వస్తే అయ్యే బాబోయ్ అని నాకు కూడా చెప్పకుండా పరిగెత్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ముందు ఆవిడికి చేయవలసిన ఆ పేషెంట్కి, ఆ రోగికి, ఆ బాధపడేవాడికి సేవ చేయడానికి పెడతాడు అమ్మ. అటువంటి వైద్యురాలు. అందువల్ల ఏం చేస్తుందనమాట, ఆవిడ దగ్గరికి రోజు వచ్చి వందలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటే ఇవన్నీ వింటుంది. ఇందులో అత్యావశ్యకమైన కోరిక ఏది ఉందో వాళ్ళకి ఆ కోరిక తీరుస్తుంది. పాపం ఒక ఆవిడకి మరీ బొత్తిగా 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదని బాధపడుతుంది అనుకోండి. అప్పుడు కూడా 60 ఏళ్ళ బాలాకుమారిని నేను నాకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయి తల్లి అని కోరుకుంటే ఈ వెర్రి తల్లి 60 ఏళ్ళుగా ఏడుస్తోంది అని ముందు ఈవిడికి ప్రిఫరెన్స్ ఇచ్చి 16 ఏళ్ళ అమ్మాయిని తర్వాత చూసుకుంటుంది ఆవిడ. అంటే ఎక్కువ తేడా ఉండదు, ఒక సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత మిగతా వాళ్ళ కోరికలు తీరుస్తుంది. ఈ విధంగా ఎవరికి ఎక్కువ ఆపద ఉందో అటువంటి వాళ్ళని ముందు అనుగ్రహించి తక్కిన వాళ్ళని తర్వాత అనుగ్రహిస్తూ కష్టములు విన్నంత మాత్రం చేతనే హృదయం కరిగిపోయి వాళ్ళకు ఉపకారం చేసే తల్లి విను. నీకంటే దారిద్ర్య దుఃఖ పరిహారిణి కా త్వత్ అన్యా, అంటే నీకంటే దారిద్ర్య దుఃఖ పరిహారిణి, దారిద్ర్యమనే దుఃఖమును భయమును తొలగించునది కా ఎవరున్నారు? అమ్మవారి కంటే చాలా తొందరగా దారిద్ర్యం తొలగించేవాళ్ళు, మనకొచ్చే కష్టాలు తొలగించేవారు, బాధలు తొలగించేవారు మరెవరూ లేరు. అందుకే భగవంతుణ్ణి పురుష రూపంలో కంటే మాతృ రూపంలో ఉపాసన చేస్తే తొందరగా తల్లి గనక పరవశించి కష్టాలని తీరుస్తుంది అని మొత్తం శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పురుష రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు కొంచెం తటపటాయిస్తాడట, పురుషుడు కదా, పురుషుడి కంటే స్త్రీల హృదయం సహజంగా కోమలంగా ఉంటుంది అది, అంటే పూర్వకాలంలో. అందువల్ల ఏంటంటే అందులో అమ్మవారు కదా ఆవిడ, కాబట్టి టక్కన కరిగిపోతుందన్నమాట. కరిగిపోయి ఏం చేస్తున్నమాట, వీడిని రక్షిస్తుంది. అందుకే అమ్మ నువ్వు ఏ రూపంలో ఉండడానికి ఇష్టపడతావు, నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదు, నపుంసకుడివి కాదు, కానీ అన్ని రూపాల్లో ఉంటావు. ఇందులో ఏ రూపముతో నిన్ను ఉపాసిస్తే తొందరగా అనుగ్రహిస్తావంటే మీరు చెప్పింది నిజమే, నాహం స్త్రీ నపుమాన్, నేను స్త్రీని కాదు, ఉపమాన్ అంటే పురుషుణ్ణి నా కాదు, నా నపుంసకం నేను నపుంసకుణ్ణి కాదు, మరెవరు అంటే నేను ఒక శక్తిని, అయినా భక్తులను అనుగ్రహించడానికి స్త్రీ రూపానికి వస్తాను, స్త్రీ రూపంలో తల్లిగా ఉంటాను కనుక తొందరగా అనుగ్రహిస్తాను, అదే పురుష రూపంలో కొంచెం ఆలస్యంగా అనుగ్రహిస్తాను, కాబట్టి నన్ను మాతృ రూపంలో సేవించండి, నా మాతు పరదైవతం, తల్లిని మించిన దేవత లేదని చెప్పింది. ఎవరికైనా దారిద్ర్యం ఉంటే, ఎవరికైనా రవ్వంత కష్టం ఉంటే, ఎవరికైనా ఇంత భయం ఉంటే ఆ తల్లి కంటే తొందరగా ఆ కష్టాలు తొలగించేవాళ్ళు మరొకరు లేరు. కష్టములను తొలగించడంలో ప్రథమ స్థానం అమ్మ నీది, నిన్ను మించిన దయార్ద్ర హృదయురాలు మరొకరు లేరు అని వెనక నుంచి అర్థం చెప్పాలి దీనికి. దుర్గే అంటే ఓ దుర్గా, నీవెటువంటి దానివి? స్మృత తలచుకున్న వారికి, స్మృత అంటే తలచుకొనుట, దుర్గే ఓ దుర్గా స్మృత నిన్ను తలుచుకుంటే ఏం చేస్తావు? భీతిం హరసి, భయాన్ని తొలగిస్తావు. అంతో ఎంతో భీతి లేకుండా మానవ మాత్రుడు ఉండడం, ఇంత ప్రవచనం చెబుతున్న మేము, ఆత్మస్థైర్యంతో ఉన్న మేము కూడా ఏదో ఒక క్షణంలో ఒక్కొక్కసారి భయపడతాం కొద్దిగా, ఏమో ఏ క్షణంలో తప్పు చేస్తున్నావో తెలియదు కదా, మేము ఎందుకు భయపడతాం? తప్పు చేయకుండా యావజ్జీవితం గడపాలి అని కోరుతున్నాం, శాస్త్ర ప్రకారం నడుచుకోవాలి, అశాస్త్రీయమని పని చేయకూడదు. తెలియక కర్మగాలి ఇంద్రియముల యొక్క బలం వల్ల, ఉధృతి వల్ల అశాస్త్రీయమైన పని చేస్తామేమో, దానివల్ల మేము నష్టపోయి లోకానికి నష్టం కలగజేస్తామేమో, ఆ భయం వీళ్ళకు కూడా ఉంటుంది, సాధకులకు కూడా భయం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కో భయం ఉంటుంది. సంపదలు లేవని భయం పొందేవారు కొందరు, పాండిత్యం లేదని భయం పొందేవారు కొందరు, పొరపాట్లు చేస్తామేమోనని భయపడేవారు కొందరు, జరిగిపోయిన వాటిని తలుచుకుని బాధపడేవారు కొంతమంది, జరగబోయేదాన్ని తలుచుకుని బాధపడేవారు కొంతమంది, ఇలా ఎన్నో రకముల భీతులు ఉన్నాయట. ఒకరిక ఇద్దరిక అశేష జంతోహ, ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఈ సృష్టిలో, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశుల యొక్క భయంకరమైన భయాన్ని బాధని నీవు తలుచుకున్న మాత్రాన తొలగిస్తావు. ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి, ఈ ప్రాణులందరికీ భయం ఉన్నది, ఈ భయము నిన్ను తలుచుకోగానే తొలగిస్తావు అని మొదట్లేనికి అర్థం. దుర్గే దుర్గా అని తలుచుకోగానే, స్మృత తలుచుకోగానే అశేష జంతో వివిధ ప్రాణుల యొక్క భీతిం భయమును హరసి తొలగిస్తున్నావు. అర్థమైంది ఈ పాటికే మీకు? ఓ తల్లి అని ఆవిడ తలుచుకున్నాం మనం, తలుచుకోగానే మనలాంటి ప్రాణులకు ఉన్న గొప్ప భయాన్ని, బాధని, కంగారుని టక్కన తొలగిస్తుంది ఆవిడ అమ్మని తలుచుకుంటే. ఇప్పుడు మొదటి పాదానికి రెండో పాదానికి ఓ చమత్కారం మళ్ళీ మార్చాడాను. కష్టములో ఉన్నవాడు తలుచుకుంటే కష్టం తొలగిస్తుందట. మొదటి పాదమునకు అర్థం ఏమిటి? జంతువులకి భీతి ఉంది, నిన్ను తలుచుకున్నారు. భయంతో ఉన్నవాడు తలుచుకోగానే ఏం చేస్తున్నావు? భయం తొలగిస్తున్నావు. భయముతో ఉన్నవాడు తలుచుకున్నప్పుడు భయం తొలగిస్తావు. అసలు భయం లేనివాడు ఉన్నాడు ఒకడు, వాడు హాయిగా ఉన్నాడు. అటువంటి వాడు తలుచుకుంటే ఏం చేస్తావు? అందుకని రెండవ పదంలో స్వస్థై అంటే ఏ భయము లేకుండా హాయిగా ఉన్నవాళ్ళు స్మృత తలుచుకుంటే అప్పుడేం చేస్తావు? అతీవ మతిం శుభాం దదాసి, శుభాం శుభప్రదమైన అతీవ మతిం గొప్ప బుద్ధిని ఇస్తావు. అంటే ఉత్తములు తలుచుకుంటే, భయం లేని వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి ఇంకా మంచి బుద్ధి ఇస్తావు. సద్బుద్ధి ఉందండి ఒకడికి, సద్బుద్ధి కలిగిన వాడు తలుచుకుంటే ఇంకొంచెం సద్బుద్ధి ఇస్తావు. దుర్బుద్ధి తలుచుకుంటే దుర్బుద్ధి తొలగిస్తావు. భయం ఉన్నవాడు తలుచుకుంటే భయం తొలగిస్తావు. ధైర్యం ఉన్నవాడు తలుచుకుంటే ఇంకా ధైర్యం ఇస్తావు అని అర్థం అనమాట. మొదటి దాంట్లో భయం తొలగిస్తావు భయంతో ఉన్నవాడు తలుచుకుంటే, రెండో దాంట్లో హాయిగా భయం లేకుండా ఉన్నవాడు తలుచుకున్నాడు అప్పుడు వాడికి ఇంకెప్పుడూ భయం లేకుండా ఇంకా మంచి బుద్ధి వచ్చేలా చేస్తావు వాడికి అన్నమాట. అర్థం చెప్పేటప్పుడు మతిమతీవ శుభాం దదాసి అన్నప్పుడు శుభాం అతీవ మతిం దదాసి, శుభప్రదమైన అతీవ మతిం చాలా ఎక్కువైన మతిని, మతిం అంటే బుద్ధి, అతీవ మతి అంటే బాగా ఎక్కువైన బుద్ధి. ఆ బుద్ధి ఎటువంటిది? శుభాం శుభప్రదమైనది. మన బుద్ధి ఎప్పుడు మనకు శుభం ఇవ్వాలి. మనకు బుద్ధి ఉంది, మనకి తెలివి ఉంది, ఈ తెలివితేటలతో కొంపలు ముంచవచ్చు, అప్పుడు అది అశుభమతి. కానీ ఈ తెలివితేటలతో లోకోపకారం చెయ్యాలి. అందుకని శుభాం మతిం, ఆ మతి అతీవము అంటే ఇంకింతకంటే గొప్పది కాకుండా ఉండాలన్నమాట. అటువంటి మతిని ఇస్తున్నావు నువ్వు. అమ్మా నీవు భయం తొలగిస్తావు, మంచి బుద్ధిని ఇస్తావు, దారిద్ర్యం వంటి దుఃఖాలన్నీ తొలగిస్తావు, భయాలు తొలగిస్తావు, ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయడానికి కరిగిపోయిన మనస్సుతో మా ముందుంటావు అని ఈ విధంగా నాలుగు పాదములలో అమ్మని దేవతలు స్తుతించారు. అందుకే ఇది ఒక అపూర్వమైన స్తోత్రం అయ్యింది. మీ అందరికీ చెప్పాను గ్రహణం నాడు ఇందులో ఈ స్తోత్రాలలో ఐదు శ్లోకములు ఉన్నాయి, ఈ ఐదు శ్లోకములు చదువుకోండి చాలు మీకు అపూర్వమైన జ్ఞానం వస్తుంది, దానివల్ల గ్రహణాల్లో చదివితే ఎక్కువ శక్తి వస్తుంది. అష్టమి నవమి చతుర్దశి అది ఏ శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా పర్వాలేదు, ఏ పక్షమైనా పర్వాలేదు, అమ్మ మన పక్షం ఉంటే ఏ పక్షమైనా ఒకటి కాబట్టి అది శుక్లపక్షమా కృష్ణపక్షమా అని అడగద్దు. ఆ మూడు తిథులు ఏది? అష్టమి నవమి చతుర్దశి గ్రహణాలు వచ్చినప్పుడు, అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా, అలాగే ప్రతి పూర్ణిమ ఆ తిథులలో. ఈ మొత్తం నాలుగో అధ్యాయంలో ఉన్న ఒక ఐదు శ్లోకములు ఉత్తమ శ్లోకాల కింద సెలెక్ట్ చేసి శంకరాచార్యులు వారు వాటిని చదువుకోమన్నారు. అవి చదువుకుంటే నీకు తెలియని శక్తి వస్తుంది, అందులో గ్రహణం నాడు చదివితే అనంత ఫలం వస్తుంది అని చెప్పారు. దాన్ని నేను ఇప్పటికే వాట్సాప్ ద్వారా కొందరికి పంపించి ఏర్పాటు చేశాను. ఇక్కడ శర్మగారు ఉన్నారు, ఆయన పట్టుకుంటే ఆయన దగ్గర వాట్సాప్లో నేను ఇచ్చాను కనుక మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తారు. తద్వారా మీరు కూడా రేపు రాబోయే గ్రహణం నాడు చదువుకోండి. గ్రహణం నాడు చదివితే చాలా గొప్ప శక్తి వస్తుందని చెప్పాను కదా, అది పైగా పూర్ణిమ కూడా కదా చంద్రగ్రహణం. అదే సూర్యగ్రహణం అయితే అమావాస్య అయ్యేది, చంద్రగ్రహణం ఎప్పుడు పూర్ణిమ నాడు వస్తుందండో వెనకటికి వాడు ఎవడన్నట్ట. అదేంటోనండి ఈసారి శ్రావణ శుక్రవారం శుక్రవారం వచ్చిందండో అన్నాడు. శ్రావణ శుక్రవారం శుక్రవారం వచ్చిందిట, చంద్రగ్రహణం పూర్ణిమ నాడు వచ్చిందండి అంటాడు వాడు. చంద్రగ్రహణం పూర్ణిమ నాడు రాకపోతే ఏ గ్రహణం ఏ గ్రహణం ఏ తిథి నాడు రావాలో ఆ తిథి నాడు వస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య నాడు, చంద్రగ్రహణం ఏమో పూర్ణిమ నాడు వస్తుందన్నమాట. అదే గుర్తుపెట్టుకోండి. సాటర్డే ఏ వారం అయింది అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను, నిజంగా చెప్తున్నాను సాటర్డే ఏ వారం అయిందిట. దానికి ఏం సమాధానం చెప్పాలో నా బుద్ధికి కూడా పనిచేయక అమ్మవారిని అమ్మా స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అన్నావు, మేము మంచి స్వస్థులం ఆరోగ్యంగా ఉన్నాం భయం లేకుండా ఉన్నాం, మాకు ఇంకా బుద్ధి ఇస్తావట, వీడి ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో ఆ బుద్ధి ఇదే అన్నాను నేను. రోజు నిదే చదివి చాలా అమాయకంగా అడుగుతారో తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో లేక నన్ను పరీక్షించడానికి అడుగుతారో మరి ఎందుకో తెలియదు, కానీ అప్పుడప్పుడు మాత్రం ధర్మ సందేహాల్లో చాలా చిత్రంగా అడుగుతారు అన్నమాట వాళ్ళు. ఈసారి శనివారం సాటర్డే ఏ వారం వచ్చింది ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు. అవి తీసి పక్కన పెట్టి వీటిని శుభ్రంగా భక్తితో చదువుకోండి, దానివల్ల లాభం వస్తుంది.